వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. వినడం, ధ్యానించడం, దాని ప్రకారం చేయడం, అది దేవుడు మనకు అనుగ్రహించిన ఎంతో భాగ్యంగా మనం గమనిస్తున్నాం. ఆ భాగ్యమును, ఆ ధన్యతను మనం ఎప్పుడు కోల్పోకూడదు. ఈరోజు నాతో నీతో మనందరితో ప్రభు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి మనము మహిమపరుచుతున్నామా? నిజముగా దేవాది దేవుణ్ణి మహిమపరుచుతున్నామా? మార్క్సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాల్లో చాలా విషయాలు ఆ భాగంలో ఉన్నాయి. ఆ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ 12వ వచనంలో నేను చదువుతున్నాను, తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనిచు దేవుణ్ణి మహిమపరచరి. ఈ కపెర్నహూము అనేటువంటి గ్రామానికి యేసుక్రీస్తు వారు 2వసారి వస్తున్నాడు. మొదటిసారి కూడా వచ్చారు, 2వసారి కూడా వస్తున్నారు. కపెర్నహూము ఎందుకు అది అంత ప్రాముఖ్యంగా దేవుడు అక్కడున్న ఆ ప్లేస్ కు ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, ఆ కపెర్నహూములో తరచుగా యేసుక్రీస్తు వారు బోధిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా వ్యాపించిపోయింది. మొదటిసారి వచ్చినప్పుడు అనేక కార్యాలు ఆయన రాజ్య సువార్త ఇంకా అనేక కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు. అదే ఇంకొకటి, ఈ గలిలయ సముద్ర తీరాన ఈ ప్రాంతం ఉంటుంది. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, 6 మంది శిష్యులు ఈ గ్రామస్తులే అన్న విషయం బైబిల్ పండితులు చెప్తారు. సరే, ఇక్కడ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారంటే, శిష్యులు చేయడం విషయంలో, వారిని నడిపించడం విషయంలో, సువార్తను ప్రకటించడం విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఈ గ్రామంలో ఆయన ఉండమని చూస్తున్నాం. అలా తెలిసినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో దేవుని గూర్చిన, యేసయ్యను గూర్చినటువంటి, ఆయన మహిమను గూర్చినటువంటి విషయాలు ఆ ప్రాంతంలో అందరూ ఒకరినొకరు చెప్పుకోవడం సాగింది. అలాగే ఆయా గ్రామాల్లో నుండి కూడి ఈ కపెర్నహూములో యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతాన్ని వెతుక్కొని వెతుక్కొని ప్రజలు రావడం అని చూస్తున్నాం. దాంట్లోని సందర్భమే ఇక్కడ సందర్భం. అదేంటంటే, ఒక ఇంట్లో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది కూడుకొని వచ్చారు. వాకిట్లో కూడా స్థలం లేక దేవుని వాక్యాన్ని వాళ్ళు వినడానికి వచ్చారు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇంకొక కొంతమంది ఏం చేశారంటే, పక్షవాయు కలిగినటువంటి వ్యక్తులు 4 చేత మోయించుకొని వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు చేరలేకపోయారు. నిరాశతో ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోక ఇంకా వాళ్ళ దేవుని కృప వల్ల వారు ఆ కప్పుని విప్పేసి అలాగే ఆ పక్షవాయు కలిగిన వాడిని దింపారు. దింపిన వెంటనే వారి విశ్వాసాన్ని చూసి ఏం చేశారంటే, ప్రభు వారు అతనికి పాప క్షమాపణ ఇచ్చాడు, పరిపెత్తుకొని నడవమని ఆజ్ఞాపించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ విషయాన్ని చూసినటువంటి ఆ ప్రజలందరూ దేవుణ్ణి మహిమపరచారు. ఈరోజు మన దేశం మార్చబడాలి అంటే, మన ప్రాంతం మార్చబడాలి అంటే, ఇంకా మన ఫెలోషిప్ లో ఎన్నైతే దేవుడు సంఘాలని మనకి ఆన్లైన్ సంఘాలను ఇచ్చాడో అలాంటి సంఘాలు అనేకంగా ఉండాలి. ఆ సంఘాల ద్వారా, ఆ కొద్ది మంది ద్వారా ఆ జిల్లా, ఆ తాలూకా, ఆ డిపార్ట్మెంట్స్ మార్చబడాలి అంటే మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. నేను ఈ భాగంలో చాలా గుంపులు ఉన్నాయి, కానీ ఆ గుంపుల్లో 3 గుంపులు మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. ఒక గుంపు ఏంటంటే, విశ్వసించని గుంపు. వారికి విశ్వాసం లేదు, విశ్వాసం లేనటువంటి గుంపుగా మనం చూస్తున్నాం. 2వ గుంపు విమర్శించే గుంపు, విమర్శిస్తూ ఉన్న గుంపు ఒక గుంపు ఉంది. 3వ గుంపు విడిపించే గుంపు. ఈ 3 రకాల గుంపులు బైబిల్ గ్రంథంలో ఈ మొదటి ఈ 2వ అధ్యాయం 1-12 వచనాల్లో ఒక్కొక్కటిగా మీరు ధ్యానిస్తూ ఉంటే దాంట్లో ఈ 3 గుంపులు మీకు కనబడతాయి. అయితే ఈ 3 గుంపుల్లో మనం ఏ గుంపులో ఉన్నాము అన్న విషయం ఖచ్చితంగా ఈ 3 గుంపులు ఏదో గుంపులో ఉంటాం. ఆ గుంపులో ఉన్నామా, మంచి గుంపులో ఉన్నామా, లేక కంపులో ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. ఈ గుంపులో మొట్టమొదటిగా మనం గమనిస్తే, చాలా సార్లు మనము రెండవ గుంపును గురించి మనం ఆలోచిద్దాం. మిగిలిన రెండు గుంపులు తర్వాత మీకు అలా నేను ధ్యానిస్తూ ఉంటాను. ఒక్కొక్క మాట మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, విమర్శించే గుంపు ఎవరై ఉండొచ్చు? ఈ రెండవ అధ్యాయంలో విమర్శించే గుంపు కూడా ఉంది. ఎవరు ఎక్కడ అంటే మీరు చూసినట్లయితే మార్కు సువార్త 2:6 శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చునున్నారు. ఏం కూర్చునున్నారు? వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని గమనిస్తే వారు అతడు ఇట్లెందుకు చెప్తున్నాడు, దేవదూషణ చేయిచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిది. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకుంట యేసు వెంటనే, ఆ విధంగా వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు, ఇంకా ఆ వ్యక్తి ఎవరైతే పాపంతో ఉన్నాడో, వ్యాధితో ఉన్నాడో, ఆ పాపంతో వ్యాధితో నిండిన ఆ వ్యక్తికి స్వస్థత మరియు పాపక్షమాపణ దేవుడిస్తే అతను ఆ విషయం జరిగినది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాక్షాత్తు పరలోకం నుంచి దిగొచ్చిన దేవాది దేవుణ్ణి తప్పు పడుతున్నారు, ఆయన్ని విమర్శిస్తున్నారు. ఆయన్ని ఆ విమర్శించేటువంటి వ్యక్తులుగా ఈ గుంపు ఉంది. మనం చూస్తున్నాం కదా ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఎందుకు, ఈ లేవి వంశానికి చెందిన వాళ్ళు ఎందుకు ప్రత్యేకించబడ్డారు? బైబిల్ గ్రంథంలో నూతన గ్రంథం, నూతన నిబంధన, పాత నిబంధన, ఈ రెండు నిబంధనల మధ్యలో చీకటి కాలం అంటాం. ఈ చీకటి కాలంలోనే ఈ పరిసయ్యులు ప్రసంగించడానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళు కొత్త నిబంధనలోనే కనబడతారు. పాత నిబంధనలు కనబడి పరిసయ్యులు అప్పుడు దేవుని వాక్యం బోధించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఒక ప్రత్యేక పరిచయం. ఎందుకు అంటే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వివరించడానికి అది ప్రవక్తల కాలం కాదు, చీకటి కాలం. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని చెప్పాలన్న ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్లి చెప్తూ వచ్చారు. తర్వాత ఈ పరిసయ్యులు ఎలా అయిపోయారు ఏంటి అంటే వీరు ఎందుకు ప్రత్యేకించబడ్డారు? పరలోక రాజ్యముని గురించి, పరలోక మహిమ కొరకు, ఆయన కొరకు, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించడానికి సమాజ మందిరంలో ఆయన నామాన్ని బోధించి ఇంకా అనేక మందిని ప్రభు ఆ యొక్క మహిమ వైపు, దేవుని శక్తి వైపు ఆకర్షించే వ్యక్తులుగా ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఎలా తయారు అయ్యారంటే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆ దేవాది దేవుణ్ణి విమర్శించేటువంటి వ్యక్తులుగా తయారైపోయారు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం యేసుక్రీస్తు వారు భూమి పైన ఉన్నటువంటి దినాల్లో రెండు గుంపులు యేసయ్య సేవకు ఒక అడ్డుబండలుగా తయారయ్యాయి. ఒకటండి ప్రభుత్వం, పొంతి పిలాతు లేదంటే హేరోదు ప్రభుత్వం, హేరోదు ప్రభుత్వం. రెండవ గుంపు ఏంటంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళు యేసుక్రీస్తు వారి సేవకు అడ్డుగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ మహిమపరచబడలేదు అని అంటే, దేశమంతా మార్చబడలేదు అంటే, నశించిపోతున్న ప్రజలు ఇంకా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారంటే కారణము ఒకవైపు వ్యక్తులు అయితే, లేదా రకరకాలైనటువంటి సిస్టంలు అయితే, రెండు వైపు పరిసయ్యులు, సద్దూకయ్యులుగా జీవిస్తున్న క్రైస్తవులు. నువ్వు నేనే దేశం మార్చబడలేదంటే కారణం మనమే అడ్డుబండగా ఉండిండొచ్చు. ఈ వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిసయ్యుల్లో ఇంకా కొన్ని లక్షణాలు మనం చూస్తున్నాం. పరిసయ్యులకు ఒక అధ్యాయమే ఉంది. యేసుక్రీస్తు వారు వారికి మంచి బిరుదునిచ్చాడు, ఒక అధ్యాయాన్ని చేశాడు. ఎక్కడ చేశాడు అంటే మత్తయి సువార్త 13 మీరు తర్వాత ధ్యానించని, అక్కడ చాలా చక్కగా రాయబడింది, చాలా చక్కగా రాయబడింది. అక్కడ వారికి 13 నుండి చివరి వచనాల వరకు ఉన్న ఆ అధ్యాయాల్లో ఇంగ్లీష్ లో, తెలుగులో మీరు గమనిస్తే ఓ ఓ ఓ, అయ్యో అయ్యో అయ్యో, 7 అయ్యో అనేటువంటి శబ్దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ 7 అయ్యోలో మీరు 13 వచనంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, పరలోక రాజ్యమును మూయుదురు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులను చూసి యేసుక్రీస్తు వారు అంటున్నారు అయ్యో అని అంటున్నాడు. అయ్యో అనే పదం ఎప్పుడు వాడతారు నేను ఇంకా ఆ విషయాలు చెప్తాను. అయితే ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులని ఏమంటున్నారంటే, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. ఎందుకు ఎలా మూస్తారు? మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశించనీయరు అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన చాలా బాధతో చెప్తున్నారు. పరలోకమును గుర్చిన బతకాల్సిన వాళ్ళు, దేవుని రాజ్య విస్తరణ కొరకు బతకాల్సిన వాళ్ళు దేవుని రాజ్యానికి అడ్డుబండలుగా తయారయ్యారు. అలాంటి విషయంలో వారిని ఖండిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు సరి చేసుకునేటువంటి ఆలోచన లేదు. అందుకే ప్రభు అన్నారు, మన శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా అనే పదాన్ని ప్రభు వాడారు. అధికము కాని ఎడలా మీరు ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేరు, పరలోక రాజ్యం వెళ్ళలేరు. శాస్త్రుల నీతి ఏంటి? శాస్త్రుల నీతి మనకు తెలుసు. శాస్త్రుల నీతి పరిశీల నీతి ఒకటే, ఆ వ్యభిచారము చేయకూడదు. అయితే దేవుడు ఏమన్నాడు? ఆ వ్యభిచారానికి మూలం ఏంటంటే మోహపు చూపు, అదే ఉండకూడదని ప్రభు అన్నాడు. ఆ మీరు నరహత్య చేయకూడదు, అది శాస్త్రుల యొక్క నీతి. యేసుక్రీస్తు వారి నీతి అంటే కోపము, ఆ మూలము కోపము. సరే, ఈ విషయాలన్నీ మనకు మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తే, జాగ్రత్త గమనిస్తే, పరలోక రాజ్యమును మూయుదురు. ఎందుకు పరలోక రాజ్యాన్ని మూసారంటే వీళ్ళ జీవితంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని, బాధ్యతను కలిగిన వారిగా లేరు. ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాంటి ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు. అలాంటి ఒక అపోహలో ఉండిపోయారు. కానీ వీళ్ళు నోరు తెరిచి సత్యాన్ని ప్రకటించకపోవడం వల్ల ఏమైపోతుంది అంటే పరలోక రాజ్యము మూసిన వారుగా ఉన్నారు. ఈరోజు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా క్రైస్తవులు నార్త్ ఇండియాని, దేవుని రాజ్యాన్ని మూసేశారు. ఎట్లా మూసేశారు? మిషనరీలుగా వెనకపోకుండా మూసేశారు. ఆ దేవుని సువార్తను, ఆ సువార్త అందని ప్రాంతాల్లో వెళ్లకుండా మూసివేసేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మనము చెప్పకపోతే వాని ముందు పరలోక రాజ్యాన్ని మూసినట్లే. ఇంకా వాళ్ళ లక్షణాలు కింద చూస్తే, మీరు సున్నము కుట్టిన సమాధుల్లా ఉన్నారు అన్న మాట అని చెప్తా ఉంటాడు. ఇంకా కింద గమనించినట్లయితే అక్కడ ఆయన వారి యొక్క లక్షణాలు ఏడు సార్లు అయ్యో 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 అనే పదాన్ని వాడారు. అక్కడ ఉన్న చాలా లక్షణాలు ఉన్నాయి. నేను మామూలుగా చెప్తా ఉంటాను. చర్చిలేమో మనకు ఆరాధనలో వచ్చేసరికి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు, లేదా ఆయా ప్రాంతంలో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఎలా ఉంటామంటే దేవదత్తులాగా ఉంటాం. పాట పాడేటప్పుడు కూడా దేవదూత దిగొచ్చినట్లే ఉంటది. కానీ రోడ్లో వెళ్తే రాజదూతలాగా, నా శక్తి చూడు, నా పవర్ చూడు అని విశ్వరూపం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తే భూతంలాగా తయారవుతారు. అలా వీళ్ళు అలా జీవించేవారు, పరిశ్రైలు, సద్దుకైలు. రెండోది, పైకేమో సున్నం కొట్టింది, లోపలంతా కుళ్ళిపోయింది. పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ, అంత కల్మషంతో ఉంది. అయితే జాగ్రత్త గమనించండి, అయ్యో అనే పదాన్ని ఇక్కడ వాడడం చూసారు. ఎందుకు అయ్యో అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే దాన్ని మనం చూసి, అట్లాంటి వాళ్ళని చూసి ఏమంటామంటే, అయ్యో మన కళ్ళు ముందు చంపేశారు అనుకో, అయ్యో అని అంటాం. అయితే ఇంకొకసారి అయ్యో అని ఎందుకు వాడతామంటే, ఎవరైనా యాక్సిడెంట్ లో చచ్చిపోయారనుకో, వాళ్ళని చూసి మనం ఏమంటామంటే, అయ్యోయో అంటాం. అయ్యోయో అనే పదానికి, అయ్యో అనే పదానికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఈ అయ్యో అనే పదం ఎవరినైనా హత్య చేస్తే అలాంటి సందర్భాల్లో వాడేటువంటి పదం. అయితే యూదుల ఆచార ప్రకారం వాళ్ళ శిక్షలో ఒక శిక్ష ఏంటంటే, కత్తికి కత్తి, చంపబడిన వ్యక్తికి చంపాల, అదే వారి యొక్క శిక్ష. అలాంటి ఒక వ్యక్తిని నరికేస్తే ఆ వ్యక్తి శవాన్ని ఇతని వీపు పైన కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఆ కంపోస్ట్ అని చెప్పి ఊరి నుంచి బయట, ఇంటి నుంచి మొదటి రోజు, రెండో రోజు ఇంటి నుంచి బయట తీస్తారు. అదే శవంతో కూర్చోవాలి, తినాలి, నడవాలి. అది వాళ్ళ యొక్క జీవన విధానం. అట్లా వెళ్ళిపోతూ నడుస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఆ అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు ఈ శవంతో ఆ కుళ్ళిపోయి పురుగులు పట్టి, ఆ పురుగులు ఇతని తినేసి, ఇతని రక్తాన్ని పీల్చి ఇతను చచ్చిపోతాడే. చచ్చిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి స్థితిలో ఆ ప్రజలందరూ చూసి అయ్యో 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 అని అంటారు. ఆయనకు అర్థం, దేవుని రాజ్య విస్తరణలో పాలి భాగస్థులు కాకపోతే, దేవుని మహిమను కనపరచకపోతే, ఆత్మను సంపాదించకపోతే, వాడు దేవుని దృష్టిలో పురుగులు పడి చచ్చిన వానితో సమానం అనేది దాని మీనింగ్. అయ్యో అనే పదాన్ని అయ్యో మీరు చంపిన వాని వాళ్ళతో సమానం, హత్య చేసిన వాళ్ళతో సమానం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము ఇంకా అనేక ఫెలోషిప్ కట్టడం విషయంలో కానీ మనము తృప్తి పడక అనేక కార్యాలు అనేక మంది రక్షణలోకి తీసుకురావడం, ఇంకా సువార్త అందరి ప్రాంతాలకు అనేక మందిని పంపించడం ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ముందుకెళ్తూ ఉంటే దేవుడు ఎంతో మహిమపరచబడుతూ ఉంటాడు. అయితే ఈ పరిసయ్యులు అలా చేయట్లేదు, దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నారు. సరే, రెండవ విషయం జాగ్రత్తగా మనం గమనించే విశ్వసించని గుంపు. ఏంటి విశ్వసించని గుంపు అని గమనిస్తే, జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దేవుని వాక్యంలో విశ్వసించని గుంపు ఎవరున్నారంటే, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, ఎవరు ఆ పక్షవాయువు కలిగిన వాడు? విశ్వసించని గుంపు, పడిపోయిన గుంపు, భయంకరమైనటువంటి నరకానికి దగ్గరగా ఉన్న గుంపు, వ్యాధితో, పాపముతో, ఇంకా ముగింపులో ఉన్న వ్యక్తిని ఆ నలుగురు తీసుకొచ్చారు. సరే, నేను ఆ విషయాన్ని చెప్పకముందు మీరు అపొస్తల కార్యం 17:30 వచ్చిన ఆ డిస్ప్లేలో మీరు చూస్తే, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్టుగా ఉండెను, అయితే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు అలా ఉండిపోయాడు. అయితే రక్షణ ఇచ్చిన తర్వాత మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత మన అందరికీ ద గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు, ఆ కమిషన్ ఇచ్చినటువంటి తర్వాత మనలో ఆ యొక్క భారాన్ని దేవుడు పెట్టాడు. అయితే ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన, ఆయన కోరిక ఒకటే, అంతటను అందరూ మారు మనసు పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. ఇది ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం, ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ రాసిన ఈ సందర్భం ఏమైనప్పటికీ దేవుని యొక్క హృదయ వేదనను మనం తెలుసుకునే వారుగా ఉండాలి. ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు, లక్షల మంది, కోట్ల మంది. ఈరోజు మనం గమనించినట్లయితే 144 కోట్ల జనాభాలో, 144 కోట్ల జనాభాలో మనకు సౌత్ ఇండియాలో 80% పాపులేషన్ కాదు, ఈ 20% పాపులేషన్ ఉన్నారు. నార్త్ ఇండియాలో 80% పాపులేషన్ ఉన్నారు. ఈ 20% పాపులేషన్ లో 80% క్రీస్తును తెలిసిన వారు ఉన్నారు. అయితే ఈ 80% మనం గమనిస్తే 80% లో 1% కూడా క్రైస్తవం లేనిటువంటిది. అంటే దాదాపు 120 కోట్ల మంది క్రీస్తుని ఎరగనటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం. ఇంకా గమనిస్తే ఒక డాక్టరు, ఒక MBBS డాక్టర్ కానీ లేదా మెడికల్ డాక్టరు 1000 మంది పేషెంట్ని ఆయన ట్రీట్ చేయగలడా? ట్రీట్ చేయలేడు. ఎందుకనంటే ఈయన పేషెంట్ అయితే వస్తాడు, అలా కాదు. ఏం చేయాలి అంటే ఆ 1000 మంది పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసేటువంటి ఆ యొక్క మ్యాన్ పవర్ కావాలి. 80% క్రైస్తవుల్లో, 80% ఉన్నటువంటి పాపులేషన్ నార్త్ ఇండియాలో ఇప్పుడు లక్షకు కూడా ఒకరు లేరు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. యేసు అని పదము తెలియని ప్రజాజాతులు ఎన్నో మంది ఉన్నారు. మీకు తెలుసా, మీ కొలిచిలో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో క్రీస్తుని ఎరగని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలుసు వారికి, కానీ ఆ సత్యము తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మనం ఆ సత్యాన్ని చెప్పకపోతే, ఆ సత్యంలో మనం తీసుకురాకపోతే వాళ్ళు నశించిపోతారు. కానీ దేవుని ఉద్దేశం అందరూ అంతటా మారు మనసారు. దేవుని హృదయం, అయ్యో వీళ్ళు మారాలి, వీళ్ళు మార్పులోనికి రావాలనేది దేవుని కోరిక. ఒకసారి మన ఫెలోషిప్ లో కానీ మన బంధువుల్లో, స్నేహితుల్లో, మిత్రుల్లో, కుటుంబాల్లో మారు మనసు లేని వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు ప్రాధాయపడాలి. దేవుని సన్నిధిలో అడగాలి, గోజారాలి, ప్రభువా ఇలాంటి వ్యక్తుల కొరకు. అది మనకి అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఇట్లాంటి గుంపు ఉంది, మనం మర్చిపోకూడదు. ఇలాంటి గుంపు కొరకు మనం ఆలోచించాలి. ప్రపంచ దేశాల్లో ఇంకా మనం చూస్తే అందరినిటువంటి 10/40 విండియో అంటారు, ఆ విండో అంటారు, అందరినిటువంటి ప్రజాజాతులు ఎన్నో ఉన్నాయి. సరే, ఇంకొక మాట, ఈ విడిపించే గుంపుని ఆలోచిద్దాం. ఈ విడిపించిన గుంపుకు అద్భుతమైన కొన్ని మాటలున్నాయి. ఈ చివరి గుంపు గురించి కొద్దిగా ఎక్కువగానే ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఈ చివరి గుంపులో ఉన్నటువంటి లక్షణాలు, దీన్ని ప్రభువుకి ఇష్టమైన గుంపు. అక్కడ ఈ గుంపు వలనే మహిమపరచబడ్డాడు. 12 వచనంలో చివరి భాగం చదువుతున్నారు. అక్కడ మనం ఇలాంటి కార్యములు ఎన్నడను చూడలేదని చెప్పుకొనిచు దేవుణ్ణి మహిమపరిచిది. అక్కడున్న చుట్టుపక్కలున్న గ్రామస్తులందరూ దేవుణ్ణి మహిమపరిచారు. ఎలా మహిమపరిచారు, ఎట్లా మహిమపరిచారు, ఎవరు కారణం అంటే చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తారు. ఒకవేళ యేసుప్రభువే అక్కడ, యేసుప్రభు చాలా గ్రామాల్లోకి వెళ్ళాడు, ఎన్నోసార్లు స్వస్థపరిచాడు, ఎంతో మందికి చెప్పాడు. అక్కడ ఎందుకు ఆ గ్రామాలు మారిపోయాయంటే ప్రధానమైన కారణం ఎవరంటే ఆ నలుగురే. నేను చదువుతున్నాను మళ్ళా 2 అధ్యాయం 3 వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. కొందరున్నారు, ఇంగ్లీష్ లో ఫ్యూ అండ్ ఫోల్డ్, కొందరు మరియు ఆ నలుగురు. ఈ కొందరు ఎవరై ఉండొచ్చు, నడిపించేటువంటి వ్యక్తులు, బలపరిచేటువంటి వ్యక్తులు. ఒకవేళ నేను అనుకుంటున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనకు దేవుడిచ్చిన ఈ ఆన్లైన్ ఫెలోషిప్స్ లో వాక్యాన్ని బోధించేవారుగా, ఇంకా దైవజనులు ఇంకా అనేకమైన ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా, ఇంకా మనల్ని బలపరచడం ద్వారా, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రణాళికలతో మనల్ని పురికొల్పడం వల్ల ఇలాంటి కొందరు అదొక బ్యాచ్ అయితే, పంపించే బ్యాచ్ ఒకటి ఉంటే వెళ్లే బ్యాచ్ ఇంకోటి ఉంది. అది ఎవరు అని అంటే మనం గమనిస్తే వాళ్ళు ఆ నలుగురు. ఇక్కడ వాక్యం ఏంటంటే ఆ నలుగురికి దేవుడు దర్శనమిచ్చాడా అంటే హృదయంలో మంటనిచ్చాడు, భారాన్నిచ్చాడు, అయ్యో అనే భారాన్నిచ్చాడు. ఈ వ్యక్తి నశించిపోకూడదు, ఈ వ్యక్తి చనిపోకూడదు, ఈ వ్యక్తి క్రీస్తుని ఎదగకుండా అలా ఉండకూడదు అన్న భారం లోపల ఉంది, ఆ బాధ్యత లోపల ఉంది. కానీ వాళ్ళు దేవుడు వచ్చి అయా మీరు వెళ్ళి వాడిని పట్టకలండి అని చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. లోపల ఆ భారం ఎలా వచ్చేసింది అని అంటే ఆ మేలు పొందుకున్నారు. ఒక మిషనరీ ఈ విధంగా అంటాడు, దేవుని సేవ చేయాలా నాకు పిలుపు లేదు, ఇంకోటి లేదు, అది లేదు ఇది లేదు అని చాలా మంది సాకులు చెప్తారు. నిజంగా దేవుని సేవ చేయాలని ఎవరికి వస్తుందంటే దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో, దేవుని ప్రేమ ఎవరు, దేవుని ఎవరు ప్రేమిస్తారో, మనకి దేవుని కొరకు ఏమైనా చేయాలని వాళ్ళు అడుగులేస్తారు. ఇంకొంతమంది నాకు ఈ పని కాదులే, నాకు అసలు నాకేం చెప్పలేదులే, ఈ విచిత్రమైన కొంతమంది జీవులు ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, సరే అగ్గి కాలిపోతా ఉంది, అగ్గికి తగలబడిపోతుంది, ఇండ్లు తగలబడిపోతా ఉన్నాయి, తగలబడితే తగలబడిని 108 వచ్చి ఆరుపుతుంది, నా పని కాదు, అయ్యా నీ పని ఉందయ్యా, కళ్ళ ముందులుంది, నా బాధ్యత కాదు, నన్ను పిల్లలేదు, నాకు చెప్పలేదు అని చెప్పి నీళ్లను ఒక బకెట్ నీళ్లు కూడా పోయకుండా ఉంటావా. మన లాంటి దుర్మార్గులు ఇంకెవరు లేరు. దానికి అర్థం నశించిపోతున్నటువంటి అగ్ని కాలిపోతున్న ప్రజల్ని రక్షించేటువంటి బాధ్యత మంది. వీళ్ళలో ఆ భారం ఉంది, దేవుని ప్రేమ ఉంది, మేలు పొందుకున్నారు, కృతజ్ఞత ఉంది. వాళ్ళు 5 లక్షణాలు, 1 విశ్వాసం, వాళ్ళ విశ్వాసం ఉంది, 2 ప్రేమ ఉంది, 3 ఐక్యత ఉంది, 4 తెగింపు ఉంది, 4 5 ముగింపు లేదా పట్టుదల. ఈ 5 సుగుణాలు ప్రతి క్రైస్తవంలోనూ ఉండాలి. వీళ్ళలో ఉన్న ఈ 5 లక్షణాలు బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే ప్రభు దగ్గరికి వచ్చేసాయి, ప్రభుని మహిమపరిచాయి, దేవుణ్ణి మహిమపరిచినవి అని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప కార్యం నీ ద్వారా నా ద్వారా మన దేశ గొప్ప మార్పు కొరకు ఉండే వ్యక్తులుగా మనం ఉండాలి. నేను ఇంకా వాళ్ళ లక్షణాల గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. దేవుడు ఎలాంటి వాళ్ళని వాడుకుంటాడు అంటే ఆయన ఎబిలిటీ చూడు, అవైలబిలిటీ చూస్తాడు. ప్రభువా నన్ను వాడుకో, కొంతమంది నన్ను వాడుకో అని వాడిపోతారు తప్ప వాడబడడు. విశ్వాసం ఉంటది కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. మనం చాలా సార్లు యాక్షన్లోకి రాం. ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా పనిచేస్తాడు, ఆ పనిలోనికి రానివాడు మృతంతో సమానం అన్న విషయాన్ని నేను విశ్వసిస్తా ఉన్నాను. వీళ్ళలో ఆశ ఉంది, ముందుకొచ్చారు ఆ నలుగురు. ఆ నలుగురు ముందుకొచ్చారు. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎలాగైనా నేను యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. మా నాలంటోడు అయితే రకరకాల ప్లాన్లు వేసేవాడు, యేసుప్రభుని ఇక్కడ పిలిపిద్దాంలే, ఎందుకంటే మనకి అధికారం ఉంది కదా, మనకి బలం ఉంది కదా, మనకి శక్తి ఉంది కదా, ఆయన పిలిపిద్దాం, ఇక్కడ పెద్ద మీటింగ్ పెడదాం, అలా ఉండేవాళ్ళేమో. సరే లేదు లేదు, ఆయన ఇంకోసారి వస్తాడు కదా, అప్పుడు దాకా కూడా బతుకుంటాడులే అంటే ఆ సీరియస్నెస్, ఆ ఎమర్జెన్సీ లేదా ఆ అత్యవసరత. ఒక ఆయన అన్నాడు, అయ్యా నార్త్ ఇండియాలో ఇలా చాలా అవసరత ఉంది, మీ సంఘంలో యవనస్తులు ఎవరైనా సేవకు సమర్పిస్తే పంపించండి నార్త్ ఇండియా కంటే. ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడ అవసరం ఉందయ్యా అని అన్నాడు. నేను అన్నాను, ఇక్కడ వాస్తవమే సౌత్ ఇండియాలో అవసరం ఉంది, కానీ అక్కడ అత్యవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఐసీలో కొట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోతే మళ్ళా వాడు సువార్త వినడు, సువార్త ద్వారాలు మూయబడిపోతాయి. వాస్తవమే ఈ వ్యక్తులు అలాంటి ఎమర్జెన్సీ అనుకున్నారు. దేవుని పని చాలా విస్తృతంగా చేయాలి, ఈరోజు సహవాసాలు త్వర త్వరగా కట్టాలి, అనేక రంగాలలో, అనేక మండలాల్లో, అనేక డిస్ట్రిక్ట్ లో, అన్ని చోట్ల దేశ వ్యాప్తంగా దేవుని శక్తిని అలా ప్రాక్తిపోవాలి. మనం లేట్ చేసే కొద్దీ ఎంతో మంది నశించిపోతారు. ఆ విషయాన్ని వీళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళు ఏముందంటే, ఒకటి కమిట్మెంట్ ఉంది, ఒకటి భారం ఉంది, అవైలబిలిటీ ఉంది, దేవుని కోసం చేయాలనే ఆశ తపన కోరిక ఉంది. దానివల్ల దేవుడు వాళ్లకు ఆ భారాన్ని పుట్టించినట్లు మనం చూస్తున్నాం. ఆ ముందుకు వచ్చారు కొందరు. ఆ పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకున్నారు. మోయడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలంటే చాలా కష్టపడతారు. ఆ భారము పొందుకోవాలంటే మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పనిచేసే వాళ్ళు ఆ ఉద్యోగాలు ఉంటూ రాత్రిని పగళ్ళు సమయం లేక పనిచేస్తూ ప్రభు కోసం. ఎందుకంటే ఈ జీవన శైలి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, కానీ ఆఖరి క్షణం వరకు ప్రభు సేవలనే ముందుకెళ్లాలనేది. ఈరోజు అలాంటి కోరిక ఉండాలి. వీళ్ళు మోయించుకొని వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరారు. ఇంకా మనం చూస్తున్నాం నాలుగు వచనం, చాలా మంది కూడి ఉన్నందున ఆయన వారి యద్దకు చేరలేకపోయారు. సరే వీళ్ళలో ఒకటి విశ్వాసం ఉంది. విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వి అంటే వినడం, సమ్ అంటే అది ఆ విశ్వ అంటే శ్వాసగా మార్చబడాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడం అంటే అసాధ్యం, అది సంపూర్ణంగా ఉండాలి. వాడు మారుతాడు, వాడు బాగుపడతాడు అనేది మనలో ఉండాలి. నా దేశం మారుతుంది, అది నా తరంలోనే మారుతుంది, ఈ వ్యక్తులు మారుతారు, నా తరంలో మారుతారు అన్న విశ్వాసం నీలో నాలో ఉండాలి. ఈ విశ్వాసం లేకపోవడం వల్లనే చాలా వరకు మనం అడుగులు వేయలేకపోతున్నాం. మనం విశ్వసించే వారిగా ఉండాలి. నా దేవుడు నా దేశాన్ని మారుస్తాడు, ఈ ప్రజలను మారుస్తాడు, ఈ వ్యక్తులు మారుస్తాడు అన్న ఆలోచన నీలో నాలో ఉండాలి. మేము ఆదివాసి మధ్యలో ప్రారంభ దినాల్లో చేస్తా ఉంటే వాళ్ళ విశ్వాసం అంతా ఇంతక. నేను అక్కడికి వెళ్ళి నా విశ్వాసాన్ని పెంచుకున్నాను. ఆదివాసుల మధ్యలోనే నాకు విశ్వాసమే వచ్చింది. అంతకుముందు నేను ఏది నమ్మేవాడిని కాదు, ఎన్ని చేసినా కూడా సైంటిఫికల్ గా నేను ఆలోచించేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుడు నా హృదయ మనోనేత్రాలు తెలిసేశాడు, లేదు లేదు నాకంటే ఆ ఆదివాసులే గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు, గొప్ప విశ్వాసం కలిగిన వారు. ఒకరోజు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒక గ్రామం కొరకు కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తున్నాం. చాలా భయంకరమైన గ్రామం, చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ గ్రామం. క్రీస్తు మాట చెప్తేనే చాలు, వాళ్ళు ఉప్పెనలాగా రగులుతా ఉంటారు. అలాంటి వాళ్ళు అక్కడ ఒక సందర్భం జరిగింది. ఆ దేవుడు కార్యం చేశాడు. కార్యం చేసిన వెంటనే వాళ్ళ హృదయంలో దేవుని మాట వాక్యము వాళ్ళ జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఒక మాంత్రికుడు మార్చబడ్డాడు. గ్రామమే ప్రభు దగ్గరకు వచ్చింది. 93 మంది ఒకే రోజు బాప్తిజం తీసుకున్నారు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, విశ్వసించి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేసి ప్రయత్నించినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. ఆ విశ్వాసం నీలో నాలో ఉండాలి. విశ్వాసం, వి అంటే వినడం, స్వ అంటే అది శ్వాసగా మార్చబడాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడం అంటే అసాధ్యం. సంపూర్ణంగా ఆవగింజంత విశ్వాసం చిన్నగా ఉంటుంది, కానీ సంపూర్ణంగా ఉంటుంది. రెండవది ప్రేమ. ఈరోజు ఆ బటన్ వేలు విశ్వాసం, రెండవది చూపుడు వేలు. 5 గురించి మీకు చెప్తున్నాను. చూపుడు వేలు ఏం చేస్తుంది? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వల్లే నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనము విమర్శిస్తూ ఉన్నాం. ఆ పక్షవాయువు కలిగిన వాడిని చూసి వాళ్ళు విమర్శించలేదు. ఏం చేశారంటే ప్రేమను చూపించారు, క్రీస్తు ప్రేమను చూపించారు. అయ్యో, వీడు పాపములు చచ్చిపోకూడదు, నాశనం అయిపోకూడదు. నాలాంటి వాడైతే వీడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని పాపం చేశాడు కదా, అందుకే ఈ రోగం తగిలింది, సావని అని విడిచిపెట్టేసే రకం కాదు. దేవుని ప్రేమ ఉన్నాడు, వాడికి ఎలాగైనా మారాలి, వాడు ఎలాగైనా ప్రభు దగ్గరికి రావాలనే కోరిక, తపన, ఆకాంక్ష, ఆలోచన ఆ నలుగురిలో ఉన్నాయి. అందుకే ఆ పక్షవాయు కలిగిన వాడిని మోసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రే అంటే ప్రేమించటం, మా అంటే మర్చిపోవడం, అది లోక సంబంధమైన ప్రేమ. ఏసయ్య ప్రేమ, ప్రే అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను, కల్వాని సిలువలు ఆ ప్రేమ. మనం మారుతామని యేసుప్రభు పరలోకం నుంచి వచ్చాడా? కాదు. మనం మారుతామనేటువంటి విషయాన్ని దృఢంగా ఆయన నమ్మి వచ్చాడు. నా బిడ్డలు ఎలాగైనా రక్షణ పొందాలి, ఆ ఉచితమైన రక్షణని కలువరి సిలువలో ఇవ్వాలన్నదే ఆయన కోరిక, ఆలోచన. కానీ మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? అందుకే కొరింథీ రాసిన రెండవ కొరింథీలో 7:15 మనం చూస్తున్నాం, జీవించు వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవుని కొరకే జీవించాలని నిశ్చయించుకుంటున్నామని మనం చూస్తున్నాం. ఆ ప్రేమ నీలో నాలో ఉందా? ఆత్మల పట్ల ప్రేమ, దాహం, కోరిక ఉండాలి, నశించిపోతున్నా. రెండవది, ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకొని తీసుకొచ్చాను. ఇంకా విషయాలు ఆ ప్రేమ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఐక్యత, ఈ బొట్టన వేలులో మధ్య వేలు ఐక్యత, ఈ పొడవుగా ఉంటుంది, ఆ వేలుకు ఈ వేలుకు మధ్యలో ఉండేది ఈ ఐక్యతను కలిపేటువంటిది. ఈ ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వాక్యంలో మనం చాలా చూస్తున్నాం సహోదరులు ఐక్యతగా ఉండడం. వీళ్ళు ఐక్యత ఎంత అద్భుతం అంటే ఆ పక్షవాయువు కలిగిన వాడిని తీసుకెళ్తున్నాం కదా, అయ్యే ఇంత దూరం వెళ్తున్నాము, ఒకవేళ లేదు ఎందుకు ఇంత దూరం పోవాలా, ఆగుదాము, మళ్ళీ అక్కడి వరకు చేరుకున్న తర్వాత మళ్ళా వాళ్ళు లోపలికి దిగారు, దిగి యేసు ప్రభు ప్రసంగిస్తున్న స్థలానికి వెళ్ళారు, ఇంత ఎందుకు ఆగాగని ఒక్కడు నెగిటివ్ గా మాట్లాడినా అది చాలా ప్రమాదం వచ్చేది. చాలాసార్లు అవిశ్వాసపు మాటలు మన జీవితంలో వచ్చేసి దేవుని పనికి అడ్డుగా తయారవుతాం. అయితే వీళ్ళు అట్లాంటి ఏం లేదు. ఆ ఐక్యత, వీళ్ళు ఒకరినొకరు ఒక్కరు చెప్తే ఆ మాట కట్లా లోబడిపోయారు, అలా ఆ మాటతో అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఈ ఐక్యత మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది ఈ ఐక్యతను చెడగొట్టుకొని సహవాసాన్ని చెడగొట్టుకుంటున్నారు, మనసుని చెడగొట్టుకుంటున్నారు. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఆనియన్స్ మీకు తెలుసు కదా, ఆనియన్స్ కట్ చేస్తే దాంట్లో మన కన్నీళ్ళు వస్తాయి. ఆనియన్స్ ఎందుకంటే అది ఏ ఏ ఏ ఫ్రూట్ అయినా లేదా ఏ వెజిటేబుల్ అయినా మీరు కట్ చేస్తే అట్లా ఉండదు, ఇది అలా రింగులు రింగులుగా ఉంటుంది. దాని ఐక్యతతో ఉంటుంది అది ఆనియన్స్. కాబట్టి దాన్ని కట్ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మన ఐక్యత కట్ అయిపోతే దేవుని దగ్గర కన్నీళ్ళు వస్తాయి. దేవుని కంట్లో మనం కన్నీళ్ళు చూస్తాం. మనం ఎప్పుడు ఐక్యతను కోల్పోకూడదు. అందరూ కలిసి ఇండియాను ప్రభు సన్నిధికి ఇవ్వాలి, అందరూ కలిసి సహవాసాలు కట్టి సాతాను సామ్రాజ్యాన్ని కూల్చాలి. అలాంటి ఐక్యత నీలో నాలో కలిగి ఉండాలి. వీళ్ళు చాలా అద్భుతమైన ఐక్యత, చివరి వరకు ఈ నలుగురు ముగించే వరకు ఐక్యతను కోల్పోలేదు. ఎన్ని అడ్డుగులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆగిపోలేదు వీళ్ళు, సాగిపోతూ వచ్చారు. అది నీలో నాలో ఉండాలి. ఇంకా నాలుగవది, తెగింపు ఉందా అన్న విషయం ఆలోచించాలి. ఏంటి తెగింపు? తెగింపును గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నాలుగవ వేలు, దీన్ని ఉంగరపు వేలు అని కూడా అంటారు. ఈ ఉంగరపు వేలులో చాలా మందికి పెళ్లి అనేది ఒక రిస్క్ తో కూడింది. ఇంగ్లీష్ లో తెగింపుని రిస్క్ అనే పదాన్ని వాడుతున్నారు. రిస్క్ అంటే అది రిస్క్ అంటే తెగింపుతో, త్యాగంతో, ఇంకా ప్రేమతో కూడింది. నేను రిస్క్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే చాలా త్యాగపూరితంగా ముందుకెళ్లడం అనే పదాన్ని. అయితే ఈ ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే వీళ్ళు ఎంతగా తెగించారంటే, రిస్క్ తీసుకున్నారంటే, ఆ పక్షవాయువు కలిగిని మోసుకొని వచ్చే వ్యక్తిని దారిలో చచ్చిపోతే ఎవరిపైకి వస్తుంది? ఈ నలుగురిపైకి వస్తుంది. చావు బతుకుల్లో ఉన్నాడు, నలుగురు చేత మోయించుకొని తీసుకుని వస్తున్నారు, మధ్యధరలోనే చచ్చిపోతే ఆ రిస్క్ అంతా కూడా వీళ్ళపైకి వస్తుంది. దే ఆర్ రిస్క్ టేకర్స్. తెగించినటువంటి వ్యక్తులు రిస్క్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్లో సహవాసాలు కలుతున్నప్పుడు రిస్క్ వస్తుంది, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు రిస్క్ వస్తుంది. చాలాసార్లు మనము నేను హిల్స్లో ఉన్నప్పుడు ఒకరోజు మా పాప 11 గంటలు అయిపోయింది, ఎక్కువ ఫీవర్ అయిపోయింది. అంత ముందు రోజే సెంటర్లో నేను వాకింగ్ చెప్పాలా అన్న షెడ్యూల్ వేసేసాను. 11 గంటలు రాత్రికి నా కుమార్తె అక్కడ హాస్పిటల్ లేదు. ఎలాంటి పరిస్థితులు, ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ట్రీట్ చేయడానికి ఎవరు లేరు. 105కి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చేసింది, నురుగు కాలుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. నేను కొండ దిగాలంటే 3 గంటలు ప్రయాణమై కొండ దిగాను. అప్పుడు ఒక చిన్న ఆర్ఎంపి డాక్టర్ ఆడుకుడు బాగా తాగేస్తున్నాడు. ఆ 11 గంటల రాత్రిలో పరిగెత్తుకుని అక్కడ చూస్తే అతను ఎవరినో బీపీ పేషెంట్ ని ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే, నేను ఎప్పుడో వెళ్ళిపోవాలి, ఈయన బతుకలే చావట్లేదు, ఈయన కోసమే ఉండాల్సి వచ్చింది అని చెప్పి, నీకోసం వాళ్ళ కోసం కాదు మా కోసం అని చెప్పి మనం అక్కడికి వెళ్ళాం. ఆయన ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తే పాప అక్కడ బ్లడ్ తీయడానికి సెలైన్ ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు, బ్లీడింగ్ అయిపోతుంది. తెలియట్లేదు ఎక్కడ కూర్చున్నాడు, అర్థం కాదు. చాలా చేయలు, 2 చేయలు బ్లీడింగ్ అయిపోతుంది. ఏడుస్తా ఉన్నా, మోకాలు వేసుకుని ప్రభు దగ్గర, ఏంటి ప్రభువా అని, మీరు నమ్మదగిన దేవుడు కదా అని చెప్పి ప్రభుని స్తుతిస్తా ఉన్నప్పుడు, బతిమాలతా ఉన్నప్పుడు ఆయన కనికరిని చూపించాడు. అక్కడే అదే టైంలోనే ఎవరు MBBS చదివినటువంటి పిల్లలు ఆ కొండపాయానికి పార్టీకి వచ్చారట. అది కూడా తాగుబోతూ పార్టీకి వచ్చారు. వస్తే వెంటనే తెలిసింది, కబురు పెట్టిన వెంటనే ఇద్దరు MBBS స్టూడెంట్స్ పాస్ అయిన పిల్లలు వచ్చారు. వచ్చేసి చూసిన వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. రాత్రంతా అదే ప్లేస్ లో, అదే క్లినిక్ లోనే రాత్రంతా మేలుకున్నాను. నాకు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నకు ఫోన్ చేసి అన్న వీలు కాదని చెప్దాం అనుకున్నాం, కానీ 4 గంటలు అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock నేను మాట్లాడాలా? ఆ రోజు కూర్చుంటే నిద్ర వస్తుంది, కానీ దేవుని మహాకృపను బట్టి అక్కడ నిలబడి అదే క్లినిక్ లో దేవుని వాక్యాన్ని ఇదే ఉదయకాల సమయంలో చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడడం చాలా ప్రాముఖ్యమైంది. రిస్క్ తీసుకోవాలి. చివరిది ముగింపు. ఏంటి ముగింపు అంటే, ఆ పైకప్పు విప్పి లోపలికి దిగి ఆ చివరి వరకు అలాగ ఉండిపోయారు. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని పరుపుతోనే తీసుకెళ్లారు. తీసుకెళ్లి దించిన వెంటనే దేవుడు చెప్పాడు, అతను పరుపుతోనే హ్యాపీగా అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిపోయి అక్కడందరూ చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. ఈ తెగింపు అనే పదాన్ని ఇంకా నేను క్షుణ్ణంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ నా జీవితంలో ఏంటి తెగింపు ఉంది? ఏం త్యాగం చేస్తున్నాం? ఆయన ప్రాణాన్ని ఇచ్చారు కదా, మనం ఏం చేస్తున్నాం? తరచుగా ఆ ప్రేమను గురించి, ఆ తెగింపుని గురించి ఆలోచిస్తూ ఉంటే కొంతమంది అంటారు, నాకు వెసులుబాటే ఉన్నదండి అంటారు. 4వ చదవండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేకపోయేది. నిరుత్సాహపడలేదు వాళ్ళు, చేరలేకపోయేది. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణ్ణి పరుపుతోని దింపిరి. సందు చేశారు. దేవుడు ఉన్నాడు, ఆయన ఏం సందు చేయలే. వీళ్ళ కష్టము, వీళ్ళ శ్రమ, వీళ్ళ ఓపిక అన్ని చూస్తున్నాడు ఏం చేస్తారని. వీళ్ళు పైకెక్కేటప్పుడు కింద ఒక బ్యాచ్ ఉంది కదా, విమర్శించే బ్యాచ్, పరిశీలి బ్యాచ్, సర్జికల్ బ్యాచ్, పలపల సౌండ్ వస్తే వాళ్ళు ఎలా తిట్టారో, ఎలా విమర్శించారో తెలియదు, కానీ దేన్ని పట్టించుకోలేదు. నిన్నది అయ్యా ఆగయ్యా ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు, ఆయన బయటకు రాని అట్లేం లేదు, కానీ ఈ వ్యక్తి చచ్చిపోతానేమో, ఆ పైకప్పు విప్పి యేసు ప్రభు బయటకు రాకముందే అతను దింపేయారు. ఆయన ముందు అతను పడిపోతే ఆయన స్వస్థపరచబడతాడన్న దృఢమైన నిశ్చయత, విశ్వాసం వాళ్ళ ఉంది. అలా ఉండడం వల్ల ఆ పైకప్పు విప్పి సందు చేశారు. కొంతమంది అంటారు, నాకు సంధి దొరకదండి, అందుకే నేనేం చేయట్లేదు, సందు దొరకదు, సందు చేసుకోవాలి. వెసులుబాటు దొరకదు, వెసులుబాటు చేసుకోవాలి. ఈ నలుగురిలో ఆ వెసులుబాటు ఉంది. వెసులుబాటు లేదనే పదం రాకూడదు, వెసులుబాటు చేసుకోవాలి. ఆ చేసుకోవడం వల్ల దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఈ వ్యక్తిని మార్చాడు. ఈరోజు ఆ వ్యక్తి వల్ల ఆ ప్రాంతాలే దేవుని మహిమపరిచింది. ఈరోజు అలాంటి రిస్క్ తీసుకునే వారిగా మనం ఉన్నామా? దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, మనకు బాగా తెలిసిన వాక్యమే ఆ మొదటి యోహాను సువార్త 3:16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకుని ఉన్నాము. మనం కూడా సహోదరుని నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులై ఉన్నాము. మిషనరీలు తెగించారు. విలియం కీలు వచ్చేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, విలియం కీలు వచ్చేటప్పుడు అలా బాగా ఒప్పుకోలేదు. ప్రార్థన చేశాడు, బ్యాప్టిస్ట్ మిషనరీకి వెళ్ళి బ్యాప్టిస్ట్ పాస్టర్ గా ఉన్నాడు. మళ్ళా వాళ్ళ భార్యానికి బాధ్యత ఇచ్చారు. ఆమె మంచి చదువు చెప్పేటుకుంటే ఆమె మంచి వెల్ సెటిల్డ్ కుటుంబ ఫ్యామిలీ నుంచి, రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె. అలాంటి ఆమె ప్రయాణంలో అతనికి ప్యాసింజర్ ప్రయాణం షిప్ అతనికి ఇవ్వలేదు. కార్గోలో వచ్చారు. 3 నెలలు దాదాపు వాళ్ళ ప్రయాణాల్లో భయంకరమైన హింసలతో వచ్చారు. అడుగు పెట్టిన వెంటనే ఆమె హెల్త్ ఖరాబ్ అయిపోయింది. పిల్లలు హెల్త్ సిక్ అయిపోయారు. ఆ కోల్కతా ప్రాంతంలో అడుగు పెట్టిన వెంటనే సతీ సహనం, భార్యను చంపేస్తున్నారు, భర్త చచ్చిపోతేనే బతికున్న వాళ్ళని తీసి కాల్చి పడిస్తే ఒక స్త్రీగా తరుక్కుపోయింది. ప్రభువా ఎందుకన్నది పిలిచిందని హృదయం కలవలతో నిండిపోయి, చింతతో నిండిపోయి, బాధతో నిండిపోయి ఆ రోజు స్కూల్ స్టార్ట్ చేసింది. ఈ రోజు మనం చదువుతున్న భారతదేశంలో చదువుతున్న ప్రతి ఒక్కరి యొక్క సుఖంలో, వాళ్ళ చదువుల్లో ఎవరున్నారు అంటే మిషనరీల యొక్క లక్ష్యం ఉంది. నాటు భాషలో చెప్పాలంటే వారు ఉసురు పోసుకుని మనం ఉన్నాం. మన సుఖాల్లో వాళ్ళ ఉసురు ఉంది. ఇంకా గ్రాండ్స్టింగ్ గురించి మీకు తెలుసు, మిషనరీల గురించి. చివరిగా FMPV మిషనరీ మాల్టో తెగల మధ్యలోకి వెళ్ళాడు. ఆ మాల్టో తెగల మధ్యలో అప్పుడు బీహార్కి మొట్టమొదటి మిషనరీగా ఆయన వెళ్ళాడు. ఫారిన్ మిషనరీస్ వచ్చారు, శవాల దిబ్బలైపోయారు. ఆ ప్రాంతం అంతా ఆయన చూసినటువంటి దర్శనంలో ఏసయ్య కన్నీళ్లు కారుస్తున్నారు ఆ తెగల కొరకు. ఆ ప్రజలు కూడా చూశారు అది. ఈ వ్యక్తిని మేము చూసామయ్యా, ఈ ప్రజ ఈ ఆ కొండల్లో, ఆ పర్వతాల్లో ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నది చూశారు. హృదయం తరుక్కుపోయింది. వెళ్ళిపోయాడు. కొడుకు, ఆయన వైఫ్ వాళ్ళందరూ ఉన్నారు. రాత్రంతా ఫీవర్తో ఉన్నాడు కొడుకు. ఉదయాన్నే మళ్ళా ఫీవర్తో ఉన్నాడు. మరుసటి రోజు ఈయనకి ఫీవర్ వచ్చేసింది. బ్రెయిన్ మలేరియా, టాబ్లెట్ లేదు, హాస్పిటల్ లేవు, బ్యాంబూ హౌసెస్. ఉదయాన్నే బయటకు వెళ్ళాడు, వాష్రూమ్కి వెళ్ళాడు. చూస్తే మనిషి రావట్లేదు. ఏంటి, ఎక్కడికి వెళ్ళాడని భార్య లైట్ గా వర్షం వస్తుంది చూస్తుంది. చూస్తే ఆ వెదురుతో చేయబడిన, బ్యాంబూ హౌస్ తో చేయబడినటువంటి వాష్రూమ్ కి వెళ్లి చూస్తే కుప్పకూలి పడి చచ్చిపోయినాడు. చాలా భారీగా ఉంటాడు ఆ వ్యక్తిని. మోసుకొని లాక్కొని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది. భాష రాదు, 1 సంవత్సరం అయింది. ఆ ప్రజల మధ్యలో, ఆ మాల్టో తెగల మధ్యలో 3 లక్షల జనాంగం ఉన్నారు. ఆమె అయ్యా పూడ్చడానికి ఎవరు లేరు అని బతిమాలుతుంది. తమిళనాడు నుంచి వెళ్ళిన ఆమె 1970s లో బతిమాలుకుంటుంది, కానీ ఎవ్వరు ముందుకు రాలేదు. చివరికి ఎలాగో అలాగా మనం చూసినట్లయితే ఒకవైపు భర్త చచ్చిపోయి ఏడుస్తూ ఉంది, బాధతో ఉంది, దిక్కు లేరు, ఒకే ఫ్యామిలీ. అలా కొడుకు వైపు చూస్తే కొడుకు కూడా చచ్చిపోయాడు. 2 శవాల మధ్యలో అలా నిలబడి ప్రభువా ప్రభువా అని చెప్పి ఆమె దగ్గర, ప్రభు దగ్గర అడిగి, తర్వాత వాళ్ళు దేవుని కృపలో ఇంకొక ఫ్యామిలీ వచ్చి దహనం చేశారు. అక్కడే నిలబడింది. ఈరోజు అదే మాల్టో తెగల మధ్యలో జార్ఖండ్ ప్రాంతంలో 2 లక్షలకు పైగా ప్రభుని ఆరాధిస్తున్నారు, బాప్టిజం తీసుకున్నారు, ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. అక్కడ ఒక గొప్ప ఒక్క ఆమె తెగం వల్ల ప్రాణాలకు తెగించింది, దేవుని కొరకు నిలబడింది. అనేక మందిని ప్రభులకి తేవడానికి ఒక ప్రధానమైన పాత్రగా ఉంది. ఈరోజు నువ్వు నేనేం చేస్తున్నావు ఆలోచిద్దాం. దేశం నశించిపోతుంది, కోట్ల ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు. నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి ఒకసారి ఆలోచిద్దాం అన్న సమయం తీసుకొని థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ అన్న, చాలా శ్రేష్టమైన మాటలు ప్రభు యువదకర సమయంలో మనకు అందించారు. విడిపించే గుంపులో మనం చేయవలసిన పని చక్కగా అర్థవంతంగా మిషనరీస్ కాన్సెప్ట్ లో చక్కగా వివరించిన సహోదరుల మిషనరీ బాబు గారు అనగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.